ఇది మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఇంచేత ఆ బాధ్యత మీకు ఎవరిచ్చాడు? ప్రొడ్యూసర్ ఇచ్చాడు. ఆ భగవంతుడు ఇచ్చిన బాధ్యతేగా. మన ఇష్టానుసారం వచ్చి ఉంటే అసలు మనం ఎవరం ఇక్కడ పుట్టుండేవాళ్ళం కాదు. నేను మాత్రం ఖచ్చితంగా ఏ బిర్లాకో ఎవడికో మన ముని మనవడుగా పుట్టుండేవాడిని. మళ్ళా మనవడు అలా పుడితే కొన్ని బాధ్యతలు పడతాయి నెత్తి మీద కదా. నా చేతిలో కూడా వెళ్ళే ఎందుకు చెప్పాను ఇది? బాధ్యతలు మనము నెత్తిన వేసుకున్నవి కాదు. మనము నెత్తిన వేసుకున్నావు కాదు కనుక ఒకే ఒక చేతనత్వము, దాన్ని మీరు భగవంతుడు అనండి, గురువు అనండి, దేవత అనండి, కాళికామాత అనండి, క్రైస్ట్ అనండి, మొహమ్మద్ అనండి, మీరు ఏదైనా పేరుతో పిలుచుకోండి. నాకు ఏ భగవంతుడి పేరు అక్కర్లేదు, ప్రకృతి అనుకుంటాను. అది ఒకటే ఉంది, ఒకే శక్తి ఉంది. ఈ జగత్తునంతా నడిపించున్నటువంటి శక్తి ఒకటే ఉంది. ఆ శక్తి మీకు ఆ బాధ్యతలు ఇచ్చింది కనుక ఆ బాధ్యతలను చాలా ఆనందంగా స్వీకరించండి. సినిమాలో విలన్ రోల్ ఇస్తే మీరు తీసుకుంటారా తీసుకోరా? ఎంత ఆనందంగా ఎగబడి తీసుకుంటాము. విలన్ రోల్ అని మానేస్తున్నావు ఏంటి? మరి బయట మీకు విలన్ రోల్ ఇచ్చాడే అనుకోండి దేవుడు. మీ రోల్ అది, ఇన్విజిలేటర్గా మీరున్నారు, ఏం చేస్తాం? విలన్ రోలేగా. నేనే వాళ్ళకి పాఠాలు చెప్పాను, నాయన ఈ పరీక్షలో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వస్తుందేమో చదువుకుండా నేనేగా చెప్పాను. పరీక్షలో ఆ ప్రశ్న వచ్చింది, నేనే ఇన్విజిలేటర్గా ఉన్నాను. మరి నేను చెప్పాలా వద్దా వాడికి? కూడదు కదా. మరి మా ప్రిన్సిపాల్ చెప్పమంటే చెప్తా? ఇంచేత నేను చెప్పాలా చెప్పకూడదా అన్న బాధ్యత ప్రిన్సిపాల్ది, నాది కాదు. అదే అర్థం చేసుకోండి. దేశకాల పరిస్థితులు రతి విరిగిపోతారు, ముక్కుముక్కలు అయిపోతారు. అర్థమైందా పాయింట్? అది కృష్ణుడు చెప్పింది కూడా ధర్మరాజుకి, శిఖండి ద్వారా చెప్పింది. ఏం చేస్తావు లేకపోతే నువ్వు సాధన ఏం చేస్తావు? ఇంకా ఫినిష్, అక్కడే అయిపోతావు నువ్వు. నేను ఉద్యోగం సమానంగా చేయనివాడు, నేను చుట్టుపక్కల రానివాడు, నీకు తిండి ఉండదు, సమాజంలో గుర్తింపు ఉండదు, ఏమి ఉండదు. కానీ ప్రిన్సిపాల్ నీకు సహకరించాడు అనుకో, అప్పుడు స్టూడెంట్కి భయపడి మాత్రం కాపీ కొట్టనివ్వు. తేడా అర్థమైందా? బాధ్యత ఎలా నిర్వర్తించుకోవాలో ఈ తేడాని మీ నిత్య జీవితంలో ఉపయోగించుకోండి. అవగాహన వచ్చింది కదా? ఇలాగే రకరకాలుగా మనం చర్చించుకుందాం. ఎందుకంటే అది ఎప్పుడు కన్ఫ్యూజనే, మాస్టారు నాకు ఎక్కడికి రావాలని ఉంటుంది, అదే టైంలో నాకు పని పడింది. గీత గీసుకోండి, ఆ పని ఎంత ఇంపార్టెంటో చిన్న అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అనుకోండి, తప్పించేసుకోండి, నో ప్రాబ్లం, హాయిగా తప్పించుకొని వచ్చేయండి. కానీ నిజంగా అది బాధ్యత మీది. ఏదో మంచం మీద ఉన్నటువంటి ఒక ముసలావిడకు ఎవరికో తిండి పెట్టాలి, దాన్ని వదిలేసి మీరు ఇక్కడికి వస్తారు, మరి తప్పే కాదు. అంచేత ఏది పాటించవలసినటువంటి బాధ్యత, ఏది అంతగా పాటించకూడనటువంటి బాధ్యత, మీరు నిర్ణయించుకోండి. అది కష్టం మాత్రం కాదు. అది మీరు నిర్ణయించుకోగలుగుతున్నారు అనేదే ఈనాడు నేను మీకు మొట్టమొదటి ఇచ్చినటువంటి దూర్వాసులం గారి సందేశం. యు ఆర్ ఓకే, నాట్ ఓకే, యు ఆర్ రన్నింగ్. కొంచెం ఇప్పుడే దిగదీసుకోవాలి. ఎందుకంటే తెలుసా, యోగ సాధనలో ఒక తీవ్రమైనటువంటి అడ్డంకి ఏంటంటే మొదట ఉన్నటువంటి తీవ్రత తర్వాత ఉండదు. మంత్ర చెప్ప మొదలెడతాం, గాయత్రి మంత్ర చెప్పం, మిగతా వాళ్ళ అనుభూతి నాకు తెలియదు, కానీ మొదట 20 రోజులు నెల రోజులు ఎంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని జపం చేస్తున్నాను నేను, ఎంత అద్భుతమైనటువంటి గురువు నాకు ఈ మంత్రదీక్షనిచ్చాడు, ఒకనొకప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి మహనీయులు జపం చేసినటువంటి మంత్రాన్ని ఈనాడు నేను ఉచ్చరించగలుగుతున్నాను కదా అనుకునేవాడిని. ఇప్పుడు వీళ్ళెవరు గుర్తు రావటం లే నాకు, ఈ మహనీయులు ఎవరు గుర్తు రావటం లే గాయత్రి మంత్రం చేస్తూ ఉంటే. ఏమైంది? క్వాలిటీ పోయింది. పోగొట్టుకోకండి ఆ క్వాలిటీని. నాకు పోయింది అదే, అది చాలా సహజం. అదే దేనికి మీరు అలవాటు పడతారో దాని క్వాలిటీ పోతుంది. అందుకని ఏం చేస్తూ ఉంటాం, ప్రతి నెలకి 15 రోజులకి మార్చేస్తూ ఉంటాం సాధనలు. అందుకు సాధనలు మార్చేది, సాధనలో ఏం లేదు. విధానం ఏంటి? మౌనంలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామిని పట్టుకోవటమే కదా. కానీ సాధన ఎందుకు మారుస్తా ఉంటే అందుకు మారుస్తాం, మళ్ళీ కొత్తగా ఉంటుంది కదా, మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. వంకాయ కూర గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మా ఆయన అస్సలు నమ్మదగిన వాడు కాదు సార్ అంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు అంటే మొదటి రోజు వంకాయ కూర పెట్టాను చాలా బాగుంది అన్నాడు, 2వ రోజు వంకాయ కూర పెట్టాను తిన్నాడు, 3వ రోజు పెట్టాను మొహం మార్చాడు, 4వ రోజు పెడితే విసిరు కొట్టాడు, అస్తమానం ఇదే కూర అని. ఒకసారి బాగుందంటే 2వసారి బాగుండకపోవడం ఏంటి సార్? మా భర్తను నేను నమ్మలేనంది. మన మనస్సు కూడా ఎప్పుడు అదే గాయత్రి మంత్రమా అంటుంది. మనస్సు మనం ఏం చేయలేము దాన్ని, దానికి దాని స్వభావాన్ని అర్థం చేసుకుని మన సాధనా విధానాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. కానీ మీరేం చేయాలి అంటే ఆ సాధనా విధానాలలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించండి. ఇంకా మారుతాయి. మీలో చాలా మంది థర్డ్ రౌండ్ వచ్చారు, ఎప్పుడే 9 రోజులు దాటిపోయి ఉంటాయి మీలో, అలాగే దగ్గర పడి ఉంటారు, లేకపోతే వాళ్ళు కదలరు. వాళ్ళ స్కేల్ కరెక్టే, మన స్కేల్ తప్పు. అంటే అర్థం ఏంటి, ఇంకా రకరకాల సాధనలు, ఇంకా ఇండివిజువల్గా నేను మీకు చెప్పాల్సి వస్తుంది. ఇంకా మారుతాయి అభిరుచిని బట్టి, మీ భౌతిక పరిస్థితిని బట్టి. అందులో ఎక్కువ తక్కువ అని ఏం కాదు. అక్కడ ఒకే కాలేజీలో కామర్స్ చదవటానికి వెళ్తారు, సైన్స్ చదవటానికి వెళ్తారు, ఇద్దరికి డిగ్రీలు వస్తాయి. గ్రాడ్యుయేట్లు ఫలానా పోస్ట్కి దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉంది అంటే ఇటు బీకామ్ వాడు పెట్టుకోవచ్చు, బీఎస్సీ వాడు పెట్టుకోవచ్చు, బిఏ వాడు పెట్టుకోవచ్చు. అంచేత ఖచ్చితంగా అతి త్వరలో, ఇందాక నేను చెప్పాను కదా మీకు శుభవార్తని, మారచ్చు. కానీ ఆ మార్పులు వ్యక్తిగతంగానే ఉంటాయి, చాలా వ్యక్తిగతంగా ఉంటాయి. ఖచ్చితంగా గోపనీయత మీద, గోపనీయత అనే శబ్దం మీకు అర్థమవుతుంది కదా, ఎంత మీకు అంత అవి ఫలితాన్ని ఇస్తాయి. ఇంచేతంటే అవి నా ద్వారా మీకు ఇవ్వబడవు, ఋషుల ద్వారానే ఇవ్వబడతాయి. మీకు ఆ తేడా తెలుస్తుంది, అది ఎవరి ద్వారా మీకు వస్తుందో. మీకు కొంచెం అనుభవం ఉంటే ఆ ఋషుల్ని కూడా గుర్తించవచ్చు. దానికి బాధ్యతగా ముందు నేను అది మీకు అందజేసే ముందు 7 ఋషుల గురించి కూడా చాలా స్పష్టంగా అవగాహనిస్తాను. క్లాస్ జరుగుతున్నప్పుడు మా ఫ్రెండ్కి ఎవరికైనా లీవ్ లెటర్ ఇచ్చి పంపిస్తే, క్లాస్లో మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటాడు, లేకపోతే జేబీ శాస్త్రి గారు ఉంటారు, సాంబశివరావు ఉంటాడు అని చెప్పాను అనుకోండి, మీకు గుర్తింపులు కూడా చెప్తాను. ఇవి ఇలా ఉంటే ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాస్త జాగ్రత్త, ఇవి ఇలా ఉంటే ఆయన జేబీ శాస్త్రి గారు, మీరు ఫ్రీగా చెప్పేయచ్చు అసలు కారణం ఏమీ లేదు, ఉత్తీర్ణ సెలవు పెట్టాడని. ఇంకోటి ఉందండి, అసలు ఏమీ మాట్లాడకండి, మౌనంగా ఇచ్చేయండి అని. మీరు ఎప్పుడూ అతన్ని చూడలేదు కదా ఆ ముగ్గురిని, మరి ఎలా గుర్తుపడతారు? అదేవిధంగా 7 ఋషుల్ని కూడా గుర్తుపట్టడానికి వీలుగా వాళ్ళ గురించి నేను మీకు అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం మొదలెట్టగానే మీలో చాలామంది మీ సాధనలో తీవ్రత తెచ్చుకోవాలి, అది అర్థం చేసుకోండి. తీవ్రత, తీవ్రతకి 3 గంటలు గాయత్రి జపం చేశానా, ఎంత అద్భుతంగా మౌనం పాటించగలిగాను కొంచెం చూసుకోండి, వస్తుంది ఆ టైం. మీకు ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే ఆ తర్వాత చెప్పటానికి ఫ్రీ టైం ఉండలేని స్థితిలో నేను ఉండవచ్చు, అప్పుడు చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఈ రకరకాల మంది ఇక్కడికి వచ్చి మీకు చెప్పవచ్చు, ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో, ఏం వస్తారో మీకు తెలియదు. వాళ్ళని మీరు గుర్తించగలగాలి, ఎవడొచ్చాడో. వాడు సఫారీ డ్రెస్ వేసుకు రావచ్చు, పిచ్చి వేషం వేసుకు రావచ్చు, కానీ ఖచ్చితంగా ఆ 7 ఋషుల్లో ఎవడో ఒకడై ఉంటాడు. కానీ అతను ఇక్కడే ఉంటాడా? వాళ్ళు సర్వత్రా వ్యాపించి ఉంటారు, అది అర్థం చేసుకోండి. ఓ అద్భుతమైనటువంటి ప్రయోగం ఇక్కడ జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి ప్రయోగంలో మీరు భాగస్వాములు అవుతున్నారు మీకు తెలియకుండా. కానీ అర్హత ఉండి మాత్రమే అని మాత్రం అర్థం చేసుకోండి. చాలామంది రావచ్చుగా, ఇక్కడే మనం తలుపు వేసామా, రావద్దన్నామా, అవన్నైనా ఎందుకు కొంతమంది వచ్చారు, వాళ్ళ వాళ్ళ దృష్టాలు. అంచేత వాళ్ళు దురదృష్టులు అని మీరు చింతించకండి, రాని వాళ్ళ గురించి కింద పడతారు. మీ అదృష్టాన్ని గుర్తించుకోండి అంతే, వాళ్ళ దురదృష్టం గురించి వాళ్ళని ఆలోచించుకోనివ్వండి. దురదృష్టం అదృష్టం ఎవరు చెప్పగలరు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ పర్పస్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టైంకి అందుకోలేకపోతే దురదృష్టం ఎవరికి అవుతుంది? ఇంజనీర్ అవ్వాలి అనుకుని ప్రిపేర్ అయిన వాడికి. అసలు ఇంజనీర్ అవ్వాలి అనుకోకుండా ఏ కామర్స్ చదువుతున్నాను అనుకోండి, ఏంటిటా ఇంజనీరింగ్ డేట్ వెళ్ళిపోతే ఏంటిటా, అనౌన్స్ కాకపోతే ఏంటిటా, పేపర్ లీక్ అవుతే ఏంటిటా, లీక్ కాకపోతే ఏంటిటా. జత ఆ మానసిక స్థితి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, పవిత్రంగా ఉంచుకోండి. ఇతరుల గురించి కుటుంబ సభ్యులైనా కూడా నో కమెంట్స్. వాళ్ళు కూడా మంచి మార్గంలో రావాలని నేను కోరు. నీకు తెలుసా ఏది మంచి మార్గం? తెలిస్తే ఇలా ఉంటాం, ఇదే మంచి మార్గం అని తెలిస్తే ఏం చేసి ఉండేవాళ్ళం? ఈ అవధూతలందరూ ఏం చేశారు? బుద్ధుడు ఏం చేశాడు? అశోకుడు ఏం చేశాడు? రాజయ్యుండి కూడా ఏం చేశారు? వాళ్ళు తప్పనన్నీ వదిలేసి మారిపోయారు ఆ క్షణం నుంచి. మరి మనం మారగలుగుతున్నామా? మారొద్దు, నేను మీకు మళ్ళీ మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను. అలా మారాలని అనిపించవచ్చు మీకు ఈ సాధనలు జరుగుతున్న కాలంలో, మారవద్దు. మారాలని అనిపించినా ఖచ్చితంగా నా దగ్గరికి ఎక్కడున్నా పరిగెట్టుకుని వచ్చేయండి. అలాంటప్పుడు ఇంటిని వదిలే ప్రసక్తే లేదు, బాధ్యతలను వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఆ ఋషులకి ఆలంబనగా ఈ ప్రకృతిలో 2000 వరకు నిలబడి ఉంటాం మనం. ఇంకో చోటకి వెళ్తే వాళ్ళకెందుకు మనం? మనం కూడా అడవులకు పోయామనుకోండి, అడవులు వదిలి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే నేను అడవికి పోతానంటే ఇంకా మీరేం సాధనకి అర్థమైంది మీకు? భావాలు అర్థం చేసుకోండి. ఇవాళ చెప్తున్నవి టేప్ని మళ్ళీ మళ్ళీ వినండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ఈ ఏడుగులు ఋషులు ఏ ఏ పొలిటీషియన్ మీద, ఏ వ్యాపారవేత్త మీద, ఏ ఏ యాక్టర్ మీద, సినిమా అభినేతల మీద, ఏ ఏ మున్సిపల్ కౌన్సిలర్ మీద, ఏ కూలీ మీద, ఏ రిక్షా తొక్కేవాడి మీద వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తున్నారో మీరు గుర్తించగలగాలి. ఇంచేత సూర్యుడు ఒకడే, కానీ అతని కిరణాలు ఎన్ని కోట్ల మనుషుల మీద పడుతున్నాయి, మనుషుల మీద, ఇంకా చెట్లు చామలు జంతువులు వాటినే మర్చిపోండి మీరు, సూర్యుడు ఒకడే కదా. అలాగే ఆ ఒకే ఋషి అందరి మీద తన వెలుగును ప్రసరింపజేస్తూ ఉండి ఉండవచ్చు, మీరు గుర్తించగలగాలి. ఆ వెలుతుర్ని ఖచ్చితంగా గుర్తించగలుగుతారు మీరు. దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయటానికే ఈ 3 రోజులు నేను సెలవు పెట్టి కూర్చున్నా. కానీ ఇంకాస్త తీవ్రత కావాలి మీ మౌనంలో. ఓకే, అసలు ఈ తీవ్రత లేకపోతే చెప్పే స్థితే ఉండేది కాదుగా, కానీ సరిపోదు. ఇంకా చాలామంది చాలా రకాలైనటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. కొందరు పరీక్షలు రాయాలి, కొందరికి పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉంటారు, కొందరు ఇప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మరి పిల్లలు పిట్టవచ్చా పుట్టకూడదా మాస్టారు ఈ కాలంలో, దీనికి ఏం జవాబు మీరు చెప్తారు? దానికి దీనికి సంబంధం లేదని ముందే చెప్పాగా నేను, అదే ఇదే మీరు ఏహి సంబంధం, దీనికి అసలు సంబంధమే లేదు. మీ మానసిక స్థితి ఎలా ఉందని అది ఇంపార్టెంట్ తప్ప, మీరు పెళ్లి చేసుకున్నారా లేదా, పిల్లల్ని కంటున్నారా లేదా, డబ్బు తెచ్చుకుంటున్నారా లేదా, స్వీట్ తింటున్నారా, చేదు తింటున్నారా, కామన్ సెన్స్ ఉపయోగించుకోవడం అంతే. ఇంకా అక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్న దాంట్లో ప్యూర్ కామన్ సెన్సే తప్ప, మీరు భౌతిక జగత్తులో ఏమి చేసినా ఏమి పర్వాలేదు. ముసలి తాత మీద శిఖండి నడ్డు పెట్టుకుని బాణాలతో కూల్చివేయటం ఏం న్యాయం చేశాడుగా? కామన్ సెన్స్. ఆ ఋషులు మనకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇస్తే అప్పుడు, అందుకనే నేను చెప్పాను మీకు, ఇది గుర్తించగలగాలి మీరు, ఎవరు మీకు ఆ గైడెన్స్ ఇస్తున్నారో. నేనే ఇవ్వాలి అని రూల్ ఏం లే, నా ద్వారా కూడా చాలా ఎక్కువ రావచ్చు, ఇంచేదంటే అలవాటు పడ్డ ప్రాణులం గనక, అంతకంటే ఇంకేం లే. నేను చెప్తే మీకు ఇంకా సులభంగా అర్థం అవుతుంది, ఇంకోటి చెప్తే అంత సులభంగా అర్థం కాకపోవచ్చు, నాకంటే బాగా చెప్పిన. కానీ ఇంకా తప్పదు, ఈ సీటుని నేను ఖాళీ చేయాల్సిందే. మహానుభావులు విజిటింగ్ ప్రొఫెసర్స్ వస్తున్నప్పుడు లెక్చరర్ ఎంత, కానీ వాడు విజిటింగ్ ప్రొఫెసరా, విజిటింగ్ వేషధార. అందుకని గురువుల చరిత్ర మళ్ళీ మళ్ళీ చదవండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మీకు వచ్చిన అవగాహన ఖచ్చితంగా ఇతరులకు రాదు. ఇతక్కడ అంటే నా ఉద్దేశం ఆశ్రమాలలో, మన ఆశ్రమాలలోనే ఇంచేదంటే అక్కడ మాత్రమే ప్రస్తుతము వాళ్ళ శక్తి పుంజాలను వాళ్ళు ప్రసరింపజేస్తున్నారు. ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలెట్టాం, నైరుతి నుంచి మొదలెడతాం, ఇప్పుడు అంతా వ్యాపిస్తుంది విషయం అంతా, అందులో డౌట్ ఏం లేదు. ఎక్కడో మనం బీజాలు వేసుకున్నాం, స్టార్టింగ్ పాయింట్స్ వేసాం, ప్రసరిస్తుంది. అంచేత ఆశ్రమాలలో ఈ నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. ఆశ్రమాలలో జరగటం లేదు మాస్టారు, అనుగ్రహ పీఠాల్లో జరుగుతూ ఉంటే ఓకే, పిల్లల్లో జరిగితే ఇలాంటి వాతావరణం నిర్మించుకోగలగాలి. అభ్యంతరం అంటే కుటీరాలు ఏమని నేను చెప్పటంలే, నేను ముందే చెప్పా భౌతిక జగత్తులో మీరు ఏం చేసినా నాకు అభ్యంతరం లే. పార్క్ ఉంది, ఆ పార్కులో మీరు ఒక స్థలాన్ని కేటాయించుకుని చిన్న ఈ బాత్ర స్థలాన్ని మనం ఎంత కూర్చున్నాం అక్కడ ఇచ్చేసుకున్నా నాకు అభ్యంతరం లే, ఋషులకు అభ్యంతరం లే, వాళ్ళు ఎక్కడికైనా రాగలరు, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఆ అనుభూతికి లోను కాగలరు, మీరు మౌనంగా ఉండగలగాలి. అది పార్కులో మౌనంగా అంత ఈజీగా ఉండలేరు, అంతకంటే ఇంకేం లే. అంచేత మళ్ళీ ఇంత కుటీరాలు నిర్మించుకోవాలా, ఆ కుటీరాల సైజ్ ఎంత మాస్టారు, అంటే ఇంతసేపు నేను చెప్పింది వేస్ట్ అయిపోయింది మీకు. ఆ కామన్ సెన్స్ రావాలంటే అంటే చాలా త్వరలో మిమ్మల్నే పరివరాజకులుగా, అంటే డ్రెస్ మారుస్తావా, గుండు గీస్తారా మాస్టారు, అది మన పద్ధతే కాదని చెప్పాం, ఋషుల పద్ధతి అసలు అది కానే కాదు. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ రావచ్చు, ఖచ్చితంగా ఇంతకంటే సుఖమైన పరిస్థితుల్లో మీరు ఉంటారు, అది గుర్తుంచుకోండి. గవర్నమెంట్ మీద పని మీద వెళ్తున్నప్పుడు, మీ స్వంత డబ్బులతో వెళ్తున్నప్పుడు భోగాల్లో తేడా రాదు, ఆ తేడా ఉంటుంది. ఋషుల కార్యక్రమాల కోసం మిమ్మల్ని ఎక్కడికైనా వాళ్ళు మారుస్తే హాయిగా మారిపోండి, ఖచ్చితంగా అది ఇక్కడ కంటే ఇప్పుడున్న పరిస్థితుల కంటే హాయిగా ఉంటుంది. ఏమైనా జరిగిపోవచ్చు, నాకు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది ఏమీ చెప్పలేను నేను, కానీ ఏం జరిగినా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ప్రతిదాన్ని స్వీకరించేటటువంటి మనస్తత్వంలో ఉండండి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎండాకాలంలో నాణ్యతాలకు వెళ్ళాలి, వెళ్ళాక సుఖంగానే ఉంటుంది, ట్రైన్ ప్రయాణం సుఖంగా ఉండదు. అలాగే ఒక్కొక్కసారి మీ జీవిత కాలంలో ఈ మధ్యకాలంలో కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు ట్రైన్ జర్నీ వెళ్ళేది నాణ్యతాలు ఎండాకాలంలో, అక్కడ సుఖంగానే ఉంటారు. ఆ భావన, ఆ మానసిక స్థితి అర్థమైంది కదా, అది మీరు నిరంతరం ఉంచుకోవటానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అది. ఈ మానసిక స్థితులు అన్నీ ఉంచుకుంటూ గురువుల చరిత్ర ఆశ్రమాలలో చదవండి అని చెప్తూ ఇదంతా చెప్పుకొస్తున్నా నేను కదా. ఎందుకు? శిరిడి సాయి నానావళి, శిరిడి సాయి కూర్చుని ఇలాగే ఏదో మాట్లాడుతున్నాడు. వచ్చాడు నానావళి, ఏమన్నాడు? గెటప్ అన్నాడు, బా అన్నాడు. ఏం చేశాడు? తను పోయి కూర్చున్నాడు. శిరిడి సాయి ఏం చేశాడు? శిష్యులు ఏమనుకున్నారు? ఏం సార్ వాడాలా అంటే ఇదా. శిరిడి సాయి ఏం చెప్పాడు? శిరిడి సాయి చెప్పిన జవాబు మీకు తట్టగలగాలి. అడిగాక శిరిడి సాయి చెప్పాక కాదు, నేను ఇంకొకరు వచ్చి అదిరా అంతరార్థం అందుకు అలా జరిగింది అని ఇంకోళ్ళెవరో వచ్చి చెప్తే మీరు ఋషులకు ఉపయోగపడరు. చదవండి గురువుల చరిత్ర, ఎదగండి. మీకు అర్థం అవ్వాలి నానావళి చేసినటువంటి ఆ పర్టికులర్ లాంటి ఇన్సిడెంట్ మీ జీవితాల్లో కూడా అనేక సార్లు రీప్రొడ్యూస్ అవుతాయి గ్యారంటీగా. ఈ 2000 సంవత్సరం ముందు తప్పదు కదా. అదే గురువుల చరిత్ర. ఈ గురువులందరి వెనకాతలా ఉన్నటువంటి ఋషులే మీ మీదకి వచ్చేసి మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నప్పుడు అదే మీ జీవితాల్లో కూడా జరుగుతుంది. అప్పుడు ఆ నానావళిలో ఉన్నటువంటి ఋషిని మీరు గుర్తించగలగాలి. వాడెవడో వస్తాడు, వస్తాడు రాహులా, ఎవడో రోహిల్లా, కుస్తీ పట్టు అంటాడు శిరిడి సాయితో. శిరిడి సాయి సర్వసమర్థుడు అని మనకు తెలుసు కదా, ఆయన ఇలా అంటేనే ఫినిష్, వాడు మూలపడతాడు. వాడు పొడవటానికి వచ్చాడు గుర్తుందా, అంటే ఆ కళ్ళల్లో చూసి ఆగిపోతాడు. అలాంటి ఆవిడు ఆ రోహిల్లాతో ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఓడిపోయాక ఏం చేశాడు? నోరు మూసుకుని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ శిరిడిలో వదిలింది ఎవరు? రోహిల్లాయే. మరి అలాంటి సంఘటన మీ జీవితాల్లో జరిగితే ఓడిపోవటానికి ఇష్టపడతారా? ఎప్పుడు ఇష్టపడగలరు? అక్కడ రోహిల్లాని చూస్తే అలాగే ఇష్టపడను, నేను ఇష్టపడను. కానీ అక్కడ గురువుని చూస్తే, ఒక ఋషి వచ్చి మీ యొక్క సమర్పణని, మీ యొక్క ఆవేదనని టెస్ట్ చేస్తున్నాడు అని చూడగలిగితే పరిగెట్టుకుంటే వెళ్ళి ఇంకా ముందే అన్న నేను ఓడిపోను, అసలు ఓడిపోయానని ఒప్పేసుకుంటా, ముందు రాసి ఇచ్చేస్తాను ఆయన పదని వెంట అంటాం కదా. మరి ఆ మానసిక స్థితి మీరు ఆ గురువుల చరిత్ర చదువుకుని తెచ్చుకోవాలి. అది తెచ్చుకోలేనంత వరకు ఏ ఋషి ఏ మాస్టర్ ఏమీ చేయలేరు. కష్టపడండి కాస్త. 7 గురువులు ఉన్నారు మనకి, సిబివి, లహరి మహాశయ, రామకృష్ణ పరమహంస, శిరిడి సాయి, సత్యసాయి, అరుణవిందో, మా గురుదేవులు. మీ గురుదేవులు అనుకున్నా నాకేం అభ్యంతరంలే, అది ఇంకా మీ ఇండివిజువల్ గురుత్వం మాత్రం ఎవరిది వాళ్ళదే. వీళ్ళు ఇవి కాక ఇంకా మిగతా చాలామంది అవధూతల గురించి నేను మీకు చెప్తూ వచ్చాను. 3 రోజులు ఇంక ఇక్కడ మీరు ఉంటూ ఉంటారు కదా ఇప్పుడు, లేకపోతే ఎక్కడైనా వచ్చేవాళ్ళకి కానీ పోయేవాళ్ళకి కానీ మీరు చెప్పండి, ఈ లిస్ట్ ఇవ్వండి, ఈ గురువుల చరిత్ర కూలంకషంగా. నేను ఉదాహరణ ఇచ్చాను కదా ఎలా గుర్తించాలో ఆ ఋషుల్ని, నేను చెప్తాను మీకు గుర్తులు. ఇందాకనే చెప్పాను కదా, మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు కానీ మా ఫ్రెండ్స్ని మీరు లీవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్తే గుర్తించగలరు కదా సులభంగా చెప్పిన గుర్తులు బట్టి. అలాగే ఆ 7 ఋషులు ఎలాగ ప్రవర్తిస్తున్నారో ఈ ప్రకృతిలో, ఎక్కడెక్కడ ప్రవర్తి, ఓ రిక్షావాడిగా ఉండొచ్చు. ఏకనాథ్ మహారాజ్ పేరు విన్నారా ఎప్పుడైనా? ఏకనాథ్ మహారాజ్ అని మహారాష్ట్రలో జ్ఞానదేవుడు పేరు విన్నారా? ఇది భగవద్గీత మీద ఏంటది, జ్ఞానేశ్వరి రాసిన అతను, అతను అతని సమకాలికుడు, చాలా గొప్ప కృష్ణ భక్తుడు. 14 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు అతని ఇంట్లో బట్టలు ఉతికాడు, నీళ్లు మోసాడు. మీ ఇంట్లో ఎవడు నీళ్లు మోస్తున్నాడో మీకు తెలియదు. ఈ ఊళ్ళోనే రంగన్న బాబు గారని అద్భుతమైనటువంటి ఒక వేద ఋషులతో సరిపోల్చదగినటువంటి వ్యక్తి నీళ్ళకి ఆవిడ మోసాడు. గుర్తించగలగాలి కదా మీరు. అది గుర్తించటానికి ఏకనాథ్ లాంటి మహానుభావుడికి మహాభక్తుడికి కుదరలే, ఇంచట పూజలు చేస్తూ కూర్చున్నాడు, పక్కన ఉన్న కృష్ణుడిని చూడలే. అందుకని నేను చెప్తున్నా, మీరు పూజలో అనకండి, యజ్ఞమో అనకండి, మహానుభావులారా. కొంచెం నేను చెప్తున్నటువంటి ఆ ఇండస్ట్రీస్, కొంచెం నేను చెప్తున్నటువంటి వాటిని కూడా గుర్తించండి. ఎవడు ఏ ఋషి ఏ రూపంలో ఈ ప్రపంచం మీద వ్యాపించదలుచుకున్నాడో నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఓపెనింగ్స్ బట్టి కదా, ఓపెనింగ్స్ బట్టి అంతే. ఎవడూ ఏం చేయలేడు, ఋషులు ఏం చేయలేరు. మీరు అవకాశం ఇవ్వాలి కదా, మానవ జాతి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంత తెలిసినా మీరే అవకాశం ఇవ్వకపోతే బయటవాడు ఏమిస్తాడు.
కానీ
ఒకసారి వాళ్ళే ఇవ్వగలరేమో. అంచేత మనమేదో చాలా గొప్పవాళ్ళం అనుకోకండి. ఆ అమాయకత్వం ఉందే, శ్రీకృష్ణ చూస్తే మీకు తెలుస్తుంది. సుధాముడికి అన్నీ ఇచ్చేశాడు, కానీ సుధాముడికే తెలియదు ఇచ్చినట్టు. మిగతా వాళ్ళందరికీ తెలిసిపోయింది ప్రపంచంలో, సుధాముడికి ఒక తెలియలే. ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అన్నాడు. చేస్తే ఎంతోమంది అమాయకులు ఆ ఋషుల యొక్క వాహకాలుగా తయారవుతూ ఉండుండొచ్చు, తెలియదు, ఏమీ తెలియదు. అంతా గజిబిజిగా ఉంది, 2000 సంవత్సరం దగ్గర పడుతుంది. మరి మేము స్టూడెంట్స్ కదా, ఏం చేయాలి, చదువుకుంటూ ఉండండి. విద్యారంగంలో మీ ద్వారా ఏం మార్పు తెస్తారో, మేము బిజినెస్ పీపులం కదా, బిజినెస్ చేస్తూ ఉండండి. బిజినెస్ రంగాల్లో ఏం మార్పు చేయనున్నారో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కదా, ఏమో ఎలక్ట్రిసిటీలో ఏ విధానం మీ ద్వారా కనిపెట్టబడుతుందో అవి తెలుసు. మీరు యాక్టివ్గా అవ్వండి, అవేర్నెస్లో జీవించండి. మీరు చేస్తున్నటువంటి పనిని, వర్క్ ఈజ్ వర్షిప్ అని వినాలే. ఏదో ఒక అలా మాట అనేదో అందంగా ఉంది, వింటానికి బాగుంది, ఇది W2 స్టార్ట్ అయింది, అది W2 స్టార్ట్ అయింది అని అనలే వాళ్ళు. దాని వెనకాతలు ఇంత ఫిలాసఫీ ఉంది. నాకు చదువు రాదు, నాకు ఉద్యోగం లేదు, నేను గృహిణిని మాత్రమే. ఎంతమంది గృహిణులు భగవత్ సాక్షాత్కారం పొందలేదు. ఏమో మీ ద్వారా ఏ పక్కనున్న వాడికి ఆ మంట అందుతుందో, మీరు అంటిస్తా ఉంటే మాత్రం అందదు అది. మీరు ప్రయత్నం చేయకండి. ఆ స్పార్క్, ఆకర్షణ ఉందే, అదే లాక్కుంటుంది. మీరు అనవసరంగా మా భార్య రావాలి, నా పిల్లవాడు రావాలి, నా మనవాడు వచ్చేసేయాలి ఇందులోకి, ఇంత గొప్పది కదా వాళ్ళ అదృష్టం. కానీ అదృష్టం అంటే మళ్ళీ చిన్న చూపు చూడబాకండి, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అదృష్టం ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. మానసిక స్థితి మీరు కోల్పోయారో, వాళ్ళని మీరు చిన్నగా భావించారో, ఫినిష్, మీరు ఋషులకు పనికిరారు. అందుకని చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎదగండి. ఆ ఎదుగుదలతో పాటు ఆ మౌనాన్ని సాధించండి. గురువుల చరిత్రని ఈ దృష్టికోణంతో చదవండి. మీ జీవితాలలో ఆ సంఘటన జరగచ్చు, మీ ముందే జరగచ్చు, మీకు జరగకపోవచ్చు, మీ ముందే ఇంకోళ్ళకి జరగచ్చు. ఆ ఇంకోళ్ళకి జరిగినప్పుడు ఆ వ్యక్తి మీకు చెప్తే ఇంకా లాభం, ఇంతసేపు ఈ కంఠసోష అంతా వేస్ట్, ఈ సాధన అంతా వేస్ట్ కదా. ఇది మనసులో గుర్తుంచుకుని ఇక్కడ చదవాల్సినటువంటి పుస్తకాల లిస్టు తయారు చేయండి. తయారు చేసి వీలైనంత ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టండి. ఆ సెట్స్ దొరక్కకపోతే ఫోటోస్టాట్ తీయించండి. ఇక్కడ డబ్బు కాదు ఇంపార్టెంట్. సైన్స్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2 లక్షలు పెట్టి ఏదైనా ఆపరేటర్స్ కొనాలంటే ఏం చేస్తాం, కొంటాం. కొనకపోతే రీసెర్చ్ జరగదు. ఏం చేస్తాం, ఓ ఫోటోస్టాట్ కోసం. ఒకవేళ ఆ పుస్తకం దొరక్కకపోతే సంగతి చెప్తున్నాను, అలాంటిది ఏమి ఉండవు. సరేనా, ఇది గుర్తుంచుకోండి. గురువుల చరిత్ర మదించండి. ఖండతాపట్టి ఆయన ఎక్కడ పుట్టాడు, వాళ్ళ అమ్మ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ మేనకోడలు పేరేంటి, ఇది కాదు నేను అడిగేది. ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు ఆ ఉన్నత స్థాయిని చేరుకోవటానికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఆ పరిస్థితులన్నీ రేపో మాపో మీ జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతాయి. జరగకపోతే మీరు అడగలేరు, చేసేదేముంది. మీరు ఎంఎస్సీలో జాయిన్ అవుతే ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు, సెకండ్ సెమిస్టర్ పరీక్షలు మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఎలాంటి పరీక్షలు వస్తాయి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు మీరు ఎలా వ్యవహరించాలి అనేది మీకు ఆ పుస్తకాలు గైడ్స్గా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి గురువు ఏం చెప్పాడు అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవితాన్ని మీరు చూడండి, నా జీవితమే మీకు ఒక ఉదాహరణ కావాలి. శరీరానికి లొంగిపోకండి, కోరికలకి లొంగిపోకండి, బాధ్యతలకి పూర్తిగా లొంగిపోండి, మౌనంగా ఉండండి. ఆ ఋషుల అనుగ్రహం మీకు అతి త్వరలో లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి.